स्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः ఒకరోజున తల్లి యశోదాదేవి శ్రీకృష్ణుడికి కడుపు నిండా పాలిచ్చి ఆడుకోవడానికి బయటికి పంపి ఆయన వచ్చేలోపు తన పనులు తాను చక్కబెట్టుకోవడం మొదలుపెట్టింది. కృష్ణుడు ఇంట్లో ఉంటే ఆవిడ పనులు ఆవిడ్ని చేసుకొని ఇచ్చేవాడు కాదు, కొంటి పనులు చేసేవాడు. ఈ కొంటి పనుల వల్ల వంట పనులు ఆగిపోయేవి. అందుకని బాలుణ్ణి బయటికి పంపి ఆయన అలా వెళ్ళగానే ఈవిడ తన వంట పనులు చక్కబెట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంతకీ ఈ పూట ఆవిడ ఏం పని చేయాలనుకుంది? వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద పెరుగు కొండ ఉంది. ఈ పెరుగు చిలికి అందులోంచి వెన్న తీద్దాం, ఈ పెరుగుని చిలికి వెన్న తీసి మజ్జిగ చేద్దాం అనుకున్నది ఆవిడ. పూర్వం పెరుగు కొండని ఓ స్తంభం దగ్గరికి తీసుకెళ్ళి కొండ పడిపోకుండా కింద ఓ చుట్ట పెట్టి గడ్డితో తయారు చేసినటువంటి లేక వెదురుతో తయారు చేసిన ఒక చుట్ట పెట్టి దాని మీద కొండ పెట్టేవారు. పెద్ద కొండ అన్నమాట. ఆ కొండలో పొడువైన కవ్వం ఉండేది. ఈ కవ్వమునకు తాడు తగిలించి రెండోదేమో స్తంభానికి తగిలించేవారు. ఇటు స్తంభానికి ఇటు కవ్వానికి తాడు చుట్టి రెండు చేతులతో పుచ్చుకుని ఓ పీట మీద కూర్చుని గిర్ర గిర్రని తిప్పేవారు. కవ్వం తిరిగేది. కవ్వం తిరిగితే పెరుగు చిలకబడేది, అందులోంచి వెన్న బయటకు వచ్చేది. ఈవిడ ఒక పీట మీద కూర్చుంది యశోద. కవ్వమేమో కొండలో పెట్టింది. కవ్వానికి స్తంభానికి ఒక ముత్యములతో తయారు చేసిన తాడు తగిలించింది. ఇక పెరుగు చిలకడం మొదలుపెట్టింది. ఇక్కడ వ్యాసుల వారు అన్నారు, యాని యానీహి గీతాని తద్బాలచరితాని చ. శ్రీకృష్ణుడు చేసిన చిన్న చిన్న లీలలు ఉన్నాయిగా, చిన్నారి బాలుడు శ్రీకృష్ణ పరమాత్మ చేసిన లీలలు, అంటే కృష్ణుడి యొక్క బాల్యలీలలు. శ్రీకృష్ణుడి యొక్క బాల్యలీలలు అందంగా పాటల కింద రాసుకుంది ఆవిడ. ఆవిడ కూడా గేయరచయిత్రి, సొంతంగా పాటలు రాసుకుంది. ఈ పాటలు జానపదులు పాడుకునే పాటలు. ఇలాంటి పాటల కింద రాసుకుని పెరుగు చిలకటం మొదలుపెట్టింది. అంటే ఇంతకీ ఆవిడ పాటలు పాడుతోంది. పాటలు పాడుతున్నంతసేపు కృష్ణుడే తలుచుకుని కృష్ణుడి యొక్క లీలలే పాటల కింద పాడుతోంది, పెరుగు చిలుకుతోంది. తద్వారా మనకేం చెప్పింది? మీ ఇళ్లలో వంట పనులు చేసుకునేటప్పుడు అనవసరమైనటువంటి ప్రసంగం చెయ్యకండి. హాయిగా భగవంతుని పాటలు పాడుకుంటూ వంట చేస్తే ఆ పప్పు అన్నము పెరుగు, ఇవంతా పరమాత్మ స్వరూపం అయిపోతుంది. అప్పుడు అది అమృత స్వరూపం అవుతుంది. ఆ అన్నం తింటే మీకు మంచి ఊహలు వస్తాయి. ఎంతసేపు అన్నం వండుతున్నప్పుడు పనికిమాలిన సీరియల్స్ చూస్తూ వంట వండితే అత్త కోడళ్ళు కొట్టుకుంటారు, తండ్రి కొడుక్కి పడదు. అందుకని మనకి పురాణాలు చెప్పకుండానే సందేశం ఇచ్చాయి. ఈ అమ్మట పాటలు పాడుతుందిట, అది కూడా కృష్ణుడి యొక్క లీలలు. ఆవిడ పాడుతూ ఉంటే తరువు లిగురొత్త పెరుగింతి తరువదొచ్చే అన్నారు. అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఎండిపోయాయి, వాటికి ఆకులు లేవు. కానీ ఈవిడ పాట పాడింది. ఆవిడ పాట పాడుతూ ఉంటే ఆ గానమాధుర్యానికి ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వచ్చాయిట. గానమాధుర్యమునకు ఎండిన చెట్లకు కూడా చిగుళ్ళు వచ్చాయి అంటే ఎంత బాగా పాడిందో ఆలోచించండి. ఆవిడ చేతులు ఎర్రగా ఉండేవిట, తామర పువ్వుల్లో ఉండేవి. ఆవిడ చేత్తో పట్టుకున్న తాడు ముత్యాల తాడు. ఈ ముత్యాల తాడును చేత్తో పట్టుకోగానే ఈ చేతి ఎర్రని కాంతి తాడు మీద పడి అది పగడాల తాడు కింద కనపడిందిట. అంటే ఆవిడ చెయ్యి ఎంత ఎర్రగా ఉంది, లేకపోతే ఆవిడ హస్తకాంతి తాడు మీద పడి తాడు పగడాల తాడు కింద భ్రమ కలిగించిందన్నారు. కర్రకమలారుణ కాంతి కవ్వపుత్రాడు పవడం పునునుదీవ పగిది మెరయ క్రమముతో రజ్జువాకర్షింప పాలిండ్లు వీడివడి వండుంటివి కన్నొత్త కుచకుంభముల మీది కొంగుజారగ చిక్కువడుచు హారావళి బయలు వడగ పొడమిన చెమటతో పుల్పారు నెమ్మోము మంచుపై బడిన పద్మంబు తెగుడ కౌనుకునియంగ కంకణ క్వణన మెసగ తురుము బిగివీడ కర్ణికాద్యుతులు మెరయ బాలునంకించి పాడెడు పాట వలన తరువు లిగురొత్త పెరుగింతి తరువదొచ్చే. ఆవిడ చేతులు ఎర్రగా ఉన్నాయి, ఈ ఎర్రని కాంతి ముత్యాల తాడు మీద పడింది, ముత్యాల తాడు పగడాల తాడు కింద కనపడింది. అంతకంతకీ పెరుగు చిలకడానికి చేతులు ఇలా ఇలా తిప్పుతూ ఉంటే అసలే సన్నగా ఉన్న నడుము మరింత సన్నబడిపోయింది. అందుకే ఇళ్లల్లో పనులు చేయాలి. ఇళ్లల్లో పనులు చేస్తే వ్యాయామం జరుగుతుంది, శరీరం సన్నబడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడూ ఇంట్లోనే కదలకుండా కూర్చుంటే శరీరం కొంతకాలానికి కదలని కొండ కింద మారిపోతుంది. అందుకని ఆవిడ చిలుకుతూ ఉంటే శరీరం సన్నబడిపోయిందిట. ఆవిడ ముఖం కూడా తామర పువ్వులో ఉంది, ముఖం మీద చెమట పట్టింది అలసట వల్ల. పెరుగు చిలకటం అలసట కదా, అలసట వల్ల చెమట పట్టింది. ఈ చెమట బిందువులతో ఉన్న ముఖము మంచు పడిన పద్మంలో ఉందన్నారు. ఎప్పుడన్నా పద్మం మీద మంచు పడితే ఆ పద్మం వాడిపోతుంది. పద్మాకరానికి మంచుకి డెడ్ ఎగనిస్ట్, మంచు పడితే పద్మాకరం తట్టుకోలేదు, రొంపు పడుతుంది, జలుబు చేస్తుంది, వాడిపోతుంది. అంటే ఆవిడ ముఖం చెమటతోటి అలిసిపోయినట్టు కనపడింది అన్నమాట. ఈ పాట పాడుతున్నప్పుడు మరి తాళం వెయ్యాలి కదా. ఈవిడ చేతులకి గాజులు ఉన్నాయి, ఈ గాజులు వెనక్కి ముందుకి కదులుతూ తాడు తిప్పుతున్నప్పుడల్లా కొణం కొణం అని శబ్దం చేసి పాటకు అనుగుణంగా తాళం వేస్తున్నట్టుగా ఉందిట. కంకణ కొణన వెసగా ఓ పక్క తాళం వేసుకుంటూ శృతి చూసుకుంటూ పాట పాడుతోంది. అప్పుడు ఏమైంది, ఆవిడ మంచి కొప్పు పెట్టుకుంది, ఈ కొప్పు నిండా మల్లె పువ్వులు పెట్టుకుంది, ఈ కొప్పు ఊడిపోయింది, అందులో ఉన్న మల్లె పువ్వులు కిందకి రాలిపోయాయి. అయినా సర్దుకోకుండానే ఆవిడ పాట పాడుతూ పెరుగు చిలకడం మొదలుపెట్టింది. పని మొదలు పెడితే ఆపడం ఆవిడకి ఇష్టం ఉండదట, అందుకని అలా పాడుతూనే ఉంది. ఏమి పాట, ఏమి పాట! ఈ పాట వినడానికి నారదుడు పైనుంచి దిగొచ్చాడు. నారదుడు ఇంతకాలం నేను బాగా పాడతాను అనుకునేవట, ఇప్పుడు యశోదాదేవి పాడుతూ ఉంటే ఆహా యశోద కంఠం ఎంత మధురంగా ఉంది, ఈ గానమాధుర్యం ముందు నా గానమాధుర్యం ఎంత అని అదృశ్య రూపంతో ఓ పక్కన నారదుడు, మరొక పక్కన తుంబురుడు, మరో పక్కన గంధర్వులు వచ్చి అందరూ ఆవిడ పాట విని పరవశిస్తున్నారు. ఇంతకీ ఆవిడకి అంత కంఠమాధుర్యం ఎందుకు వచ్చిందిట? ఆవిడ కృష్ణుణ్ణి గురించి పాడడం వల్ల, భగవంతుని గురించి పాడడం మొదలు పెడితే సామాన్య కంఠం కూడా మధుర కంఠం అవుతుంది, పిచ్చి పాటలు పాడడం కొంతకాలం మొదలెడితే మధుర కంఠం కూడా వ్యర్థమైపోతుంది. అందువల్ల మన కంఠం ఎప్పుడూ గురువులకు సంబంధించిన గీతములు పాడడానికే వాడాలి, అనవసరమైన పిచ్చి పిచ్చి పాటలు పాడడానికి వాడకూడదు అని చెప్పాడు వ్యాసుడు చెప్పకుండానే. 1959 శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం ఒక సినిమా వచ్చింది. అందులో వెంకటేశ్వరుడి తల్లిగాను అంటే యశోదగాను ఇటు వకుళమాలికగాను శాంతకుమారి నటించింది. నిజంగా ఈ కృష్ణుడికి సంబంధించిన పాటని ఆవిడ అందులో పాడిందండి. ఆవిడ పాడితే నిజంగా యశోద ఈవిడేమో అనిపించిందన్నమాట. మీరిలో చాలామంది ఆ పాట వినే ఉంటారు. గోపాలా నందగోపాలా ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, గోపాల నందగోపాల. గోపాల వీణుల విందుగ వేణుగానము వినితర్యంపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినితర్యంపగా వేచితిరా, వేచి వేచి వెన్న ముద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల, గోపాల వెన్న మీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, వెన్న మీ గడ్డలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య, ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల, గోపాల నందగోపాల, గోపాల నందగోపాల, గోపాల. ఆవిడ అలా కృష్ణుడిని తలుచుకుని పాట పాడుతూ ఉంటే గోపాల అందిగా నందగోపాల అంది కదా అందుకని ఎక్కడో ఆడుకుంటున్న కృష్ణుడు పరుగు పరుగును వచ్చి వీపు మీద పడిపోయాడు. గట్టిగా వీపు పట్టుకున్నాడు. అమ్మ ఆకలి వస్తోంది రా పాలి అన్నాడు. అప్పుడు ఆవిడ ఏం చేసింది, నవ్విందిట. సాధారణంగా ఎవరైనా పనులు చేస్తున్నప్పుడు ఆ పనులు పిల్లలు పాడు చేస్తే పిల్లలు విసుక్కుంటారు, కానీ యశోద పరమ సహన స్వరూపిణి శాంతమూర్తి. అందుకని ఆవిడ కవ్వం పట్టుకుని పాలు పాలు అని పేచీ పెడుతున్న కృష్ణుడిని చూచి పని ఆపి ప్రేమగా తీసుకుని తొడ మీద కూర్చోబెట్టింది. నా బాబు వెళ్ళేటప్పుడు కడుపు నిండా పాలు తాగరా అంటే వినవు, ఏదో రెండు మూడు గొక్కలు తాగుతావు పరిగెత్తుకు వెళ్ళిపోతావు. దానివల్ల ఏమవుతుంది, ఆటలు ఆడుతూ ఉంటే తొందరగా ఆకలి వేస్తుంది, ఇకనైనా కడుపు నిండా తాగే అని ఈ కవ్వం పట్టుకున్న కుమారుణ్ణి తొడ మీద చేర్చి ఆయన జుట్టులోకి వేళ్లు పోనిచ్చి దువ్వుతూ ప్రేమగా చన్నుబాలిచ్చింది. ఆయన కూడా తలకాయల ఊపుతూ ఆవుదూడల ఊపుతూ గుటుక్కు గుటుక్కు అని పాలు తాగడం మొదలుపెట్టాడు. రెండు గుక్కలు తాగట్టు మళ్ళీ, ఈలోపు ఏం జరిగింది? ఆవిడ ఇక్కడ పెరుగు చిలకటానికి వచ్చే ముందు పొయ్యి మీద పాలు పెట్టింది. పూర్వం దాలిగుంట అని ఉండేది. అంటే ఏమిటనమాట, ఆవు పేడతో పిడకలు చేసేవారు. ఈ పిడకల్ని ఎండబెట్టి, ఈ పిడకలు అలా ఎత్తుగా పెట్టి, ఆ పిడకల మీద కుండ పెట్టి కుండలో పాలు పోసి కాచేవారు. ఈ పిడకల పొయ్యి మీద పాలు రాత్రి తెల్లవార్లు కాగుతూ ఉండేవి. అలా కాగితే ఏమవుతుందనమాట, కుండ నిండగా ఉన్న పాలు సగం అయిపోతాయి. అప్పుడు బాగా చిక్కగా కాగిపోతాయి. అలా కాగిపోయిన పాల మీద మేగడు ఉంటే, ఆ మేగడను తింటే వాడికి ఇంక ఏం స్వర్గం కావాలండి. లోగడ మేగడను ఉండేది, అది తినేవారు. అందుకే కొంచెం ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు అన్నిటికీ కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్. పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే కొలెస్ట్రాల్, కానీ హాయిగా పనిచేసేవాడికి ఏం తింటే మాత్రం ఎందుకు అరగదు? నాతో పాటు రోజు 25 మైళ్ళు నడవండి, మీరు ఎలా ఉంటారో అలా సన్నగా విద్యుత్ తీగల్లాగా ఉంటారు. కాబట్టి శుభ్రంగా పెరుగల కాచేది ఆవిడ. ఇప్పుడు సరిగ్గా కృష్ణుడు పాలు తాగుతున్నప్పుడు ఏమైందిట, ఈ కుండలో ఉన్న పాలు పొంగిపోయాయి, బుసబుస పొంగాయి. పాల పొంగు కదా, టక్కన పైకి వచ్చింది. దాంతో యశోద ఈ పాలు తాగుతున్న కుర్రాన్ని గబుక్కును తీసి ఆ పక్కనున్న పీట మీద కూర్చోబెట్టి పరుగు పరుగున పాలు దింపడానికి వెళ్ళింది. పొంగిపోతున్న పాల కొండ దింపడానికి వెళ్ళిపోయింది. దాంతో కృష్ణునికి కోపం వచ్చింది. నాకు కడుపు నిండా పాలు ఇవ్వకుండా మధ్యలో కింద పెట్టి వెళ్ళిపోతావా, నీ సంగతి చూస్తా అని వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంటే ఇలా వేలు ఊపి, ఇప్పుడు అమ్మని ఏడిపించాలి, ఏం చెయ్యాలి? అందుకని కన్నీళ్లు కూడా తెచ్చుకున్నట్ట, దొంగ కన్నీళ్లు తెచ్చుకున్నట్ట. మిథ్యాసంకులద్బాష్పుడై, కన్నీళ్లు బాగా వచ్చాయి కానీ నిజమైన కన్నీళ్ళు కావు. మిథ్యాసంకులద్బాష్పుట్ట అంటే దొంగ కన్నీళ్లు, ఏడుపు రావట్లేదు కానీ వాళ్ళ అమ్మ కోసం ఏడుపు నటించాడు. ఆ నటన సూత్రధారి కదా, అలా నీళ్లు తెచ్చుకొని అటు ఇటు చూశాడు. అక్కడ ఇంత రాయి ఉందిట, ఈ రాయి పట్టుకొచ్చాడు. ఈ రాతితో వాళ్ళమ్మ పెరుగు చిలుకుతూ చిలుకుతూ వెళ్ళిపోయిందే, కష్టపడి గంట నుంచి చిలికింది ఆవిడ వెన్నదేద్దామని. ఆ కొండ దగ్గరకు వచ్చాడు, ఈ రాయి పట్టుకొచ్చాడు, టింగ్ నోటు దెబ్బకొట్టాడు. ఆ కడవ పెళ్ళున ముక్కలు ముక్కలై కింద పడిపోయింది. కడవ భళ్ళున పగలగానే అందులో ఉన్న పెరుగంతా నేలపాలైపోయింది, వెన్నంతా ఓ పక్కకి వెళ్ళిపోయింది. వెన్న మాత్రం తినేశాడు, పెరుగు వదిలిపెట్టాడు. మళ్ళీ ఇక్కడుంటే అమ్మ కొడుతుందేమో అని చెంగున్ దూకి పారిపోయాడు. ఒకటే దాటాడు, మేకేది అటు దాకా దాటేశాడు ఏకంగా. ఈ విధంగా పరమాత్ముడు అలా పారిపోయాట. ఇంతలో పాపం వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి పాలు దించి మళ్ళీ కుర్రవాడికి పాలు ఇద్దామని వచ్చింది. తీరా అక్కడికి వస్తే కుర్రాడు లేడు, కుండ లేదు, కుండ ముక్కలైపోయింది, వెన్న లేదు, పెరుగంతా నేలపాలైపోయింది. దాంతో ఆవిడికి నవ్వు వచ్చిందిట, కోపం రాలేదు సుమా. భగవంతుడి గురించి బాగా తెలిసిన వాడికి ఆయన లీలలు చూస్తే ఆనందం వస్తుంది కానీ కోపం రాదు. అందుకే భగవంతుడితో తిరిగేవాడికి కూడా సంస్కారం ఉండాలి. సంస్కారం ఉంటే ఇవి లీలలు అని అర్థం అవుతాయి. సంస్కారం లేకపోతే లీల కూడా గోల కింద అర్థం అవుతుంది. అందువల్ల ఆవిడ నవ్వుకుని, ఏమైనా ఈరోజు కృష్ణుణ్ణి పట్టుకోవాలి, ఇంతకు పూర్వం చాలామంది గోపికలు మా ఇళ్లల్లో కృష్ణుడు పాలు తాగాడు, పెరుగు తాగాడు, వెన్న తిన్నాడు, కుండలు పగలగొట్టాడు అని చెబితే నేను నమ్మలేదు. ఇప్పుడు నా ఇంట్లో నా కుండే పగలగొట్టాడా, వీణ్ణి పట్టుకోవాలి, పట్టుకుని శిక్షించాలి, లేకపోతే అల్లరి పెరిగిపోతుంది, పిల్లలు పాడైపోతారు. అల్లరి చేస్తున్నప్పుడు శిక్షించకపోతే, ఎప్పుడైనా సరే పిల్లలు బాగా అల్లరి చేస్తున్నప్పుడు కొంతైనా మందలించి వాళ్ళని దారిలో పెట్టాలట, వాళ్ళని శిక్షించాలి. ఇలా అనుకుని ఆవిడ కుర్రవాడి కోసం వెతుక్కుంటూ బయలుదేరింది. వాళ్ళకి చాలా ఇళ్ళు ఉన్నాయి. మహారాజు గారు నందుడు అంటే, నందుడు గోపాలకులకి రాజు, అందువల్ల నందరాజు గారికి చాలా ఇళ్ళున్నాయట. అందులో ఒక ఇంట్లో కనబడ్డట, వెతకగా వెతకగా ఒక ఇంటిలో ఆయన దర్శనమిచ్చాడు. వికచ కమలనయ్యన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలుగనియే. వెతకగా వెతకగా ఒక ఇంటిలో కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ ఇల్లు కొంచెం చీకటి ఇల్లు. నిలవ ఉండవలసిన పచ్చళ్ళు మొదలైనవన్నీ యశోద ఆ ఇంట్లో పెడుతుందిట. ఆ ఇంటిలో ఒక ఉట్టి ఉంది, ఉట్టి మీద ఒక కుండ ఉంది, కుండ నిండా వెన్న ఉంది. ఇప్పుడు కృష్ణుడు ఆ ఇంట్లోకి వచ్చి ఉట్టి మీద ఉన్న వెన్న అందుకోవడానికి ప్రయత్నించాడు, ఉట్టి అందలేదు. అందుకని ఏం చేశాడు ఆయన, ఒక రోలు తిరగవేసి దాని మీద ఎక్కాడు. ఎక్కి ఆ కుండలో చెయ్యి పెట్టి వెన్నంతా బయటికి తీశాడు. తీసి తాను తినడం లేదట, ఆ చుట్టుపక్కలన్నీ కోతులు ఉన్నాయి. అసలు కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ, దేవుడు ఎక్కడుంటే అక్కడ రెండో మూడో పండుకోతులు ఉంటాయి. పండుకోతులు ఉన్నాయంటే ఆయన పరమాత్మని అర్థం అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, మనకు కూడా అప్పుడప్పుడు జమ దగ్గర కుటీర దగ్గర కనపడుతున్నాయంటే అర్థం ఏమిటంటే అప్పాజీ అంటూ ఏమిటో వాడికి తెలుసు, ఫ్లాష్ బ్యాక్ ఉంది వాటికి కూడా. ఈయనే రాముడని తెలుసుకుని ఆనాడు సుగ్రీవుడికి అంగదుడికి సాయం చేసిన పరివారం యొక్క పరివారం ఇక్కడికి వస్తున్నారు అనమాట. వాళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ అది. అందుకని అప్పుడప్పుడు వచ్చి కొన్ని మామిడి పళ్ళు తిని సగం సగం తిని మళ్ళీ కొంచెం ముక్కల కింద పారేసిపోతూ ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ కోతులు ఎక్కడ అపకారం చేయవు, గెల్లవు, రెక్కవు. ఇవి కొంచెం పవిత్రమైన కోతులు అనమాట. ఇక్కడికి వచ్చాక స్వామీజీ అలా చూడగానే కోతులే మారిపోతున్నాయి, పక్షులు మారిపోతున్నాయి, చిలకలు కూడా దత్తా దత్తా అని పలుకుతూ అంటే ఇంకా ఇక్కడ క్రూరత్వం ఎక్కడుంటుంది? అంతో ఎంతో ఈ దిక్కుమాలిన మానవుల్నే మార్చాలి తప్ప కాస్తో కోస్తో ఇంకా పూర్తిగా మారినవాడు మనిషి అనిపిస్తుంది అనమాట. పూర్తిగా భక్తికి లొంగిపోవాలి, సర్వశరణాగతి పొందాలి. కొంచెం కప్పదోట్లు ఈ మానవుడి దగ్గరే ఉంటాయి. అందువల్ల మానవులారా, మనం పశువుల్లాగా మారకూడదు. పశువుల కంటే గొప్పవాళ్ళం అవ్వాలి. పశువులు, పక్షులు, ఆరికి జింకలు అన్నీ కూడా స్వామి స్వామి అంటూ ఉంటే మానవులమై ఉండి మనం అనలేకపోతే ఇంకా మన జీవితం ఏమైపోతుంది ఒకసారి ఆలోచించండి. అందువల్ల నాకు ఆ చిలకలను చూశాక మాత్రం కనీసం ఈ చిలకలన్న నయం అనిపిస్తుంది అనమాట. చాలామంది మనుషులతో పోలిస్తే చిలుకలు నయ్యం, ఎంత ప్రేమ వాటికి. కొన్ని చిలుకలట స్వామి లేకపోతే అన్నం తినవట, మళ్ళీ వాటికి స్కైప్ పెట్టి చూపించవలసి వస్తుందట. అది భక్తి అంటే. ఉద్ధవుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ ఉద్ధవుడు కృష్ణుడు లేకపోతే ఒక్క క్షణం ఉండేవాడు కాదు. ఆయన అన్నాడు, కృష్ణుడు వెళ్ళిపోతుంటే అవతారం చాలిస్తుంటే, స్వామి రేపటి నుంచి నువ్వు కనపడకపోతే నేను ఎలా బతుకుతాను, నిన్ను చూడకపోతే నేను అన్నం తినగలనా అన్నట్ట. వారి పిచ్చాడా, ఇంత పూర్వం నేను కొంచెం పరిమిత రూపంతో ఉన్నాను, రేపు నేను అవతారం చాలిస్తే అంతటా పుట్టల్లో గుట్టల్లో చెట్లల్లో వస్తువుల్లో పక్షుల్లో నేనే ఉండి నీకు దర్శనమిస్తాను అని ధైర్యం చెప్పాడు. పాప ఇంక సారథి రథం నడిపే దారుకుడైతే ఇంకా ఏడ్చాడు, నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాను స్వామి, నన్ను కూడా నీతో పట్టుకుపోనాడు ఆయన. నిన్ను నుడువని జహ్వత నీరసంబు, నిన్ను చూడని దినములు నింద్యములగు, నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, కన్నులను చూచి మమ్మును గారవింపు. ఇది దారుకుడు అన్నమాట. పాపం కృష్ణుడిని రథంలో పెట్టి తోలాడు కదా, అందుకని కృష్ణుడు అవతారం చాలిస్తుంటే తెగ ఏడ్చాడు, పరమ దుఃఖం పొందాడు. రేపటి నుంచి నిన్ను చూడకపోతే నా కళ్ళు కళ్ళు కావు, ఇవి పుళ్ళైపోతాయి. నిన్ను ఏ రోజైనా చూడకపోతే ఆ దినం నాకు నిజంగా దినము కాదు, తద్దినమది, అది వ్యర్థమైపోతుంది. నీతో మాట్లాడకపోతే పలుకులు వ్యర్థములైపోతాయి. కళ్ళు విప్పి నన్ను చూడవా అంటే నేను కొద్ది రోజుల తర్వాత నిన్ను నా సన్నిధానానికి తీసుకువెడతానన్నాడు ఆయన. ఎందుకు చెప్తానంటే ఆ స్థాయికి చెందిన చిలుకలు అయ్యి ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ సారథి దారుకుడు ఉద్ధవుడు లాంటివి అయ్యి ఉంటాయి. లేకపోతే స్వామీజీ ఏదన్నా దేశం పెడితే అన్నం తినలేకపోతున్నాయటవి, మంచినీళ్ళు తాగలేకపోతున్నాయట, వాటికి కూడా మళ్ళీ స్వామీజీని చూపించవలసి వస్తుందనమాట. ఈ ప్రేమను అనుభవించిన ఈ పశుపక్ష్యాదులు ఎవరై ఉంటారు అనుకుంటారు మీరు? బృందావనం నుంచి గోలోకనం నుంచి వచ్చినటువంటి జీవులంతా ఇప్పుడు ఈ సుఖవనంలో ఉన్నారు. కారణజన్ములు వీళ్ళంతా. నిజంగా వైకుంఠంలో కూడా చిలుకలు ఉన్నాయి, అవన్నీ ఎవరు అంటే విష్ణువు యొక్క అనుచరగణం. అక్కడ జింకలున్నాయి, అవి విష్ణువు యొక్క అనుచరగణం. ఆ భగవంతుడు ఈ రూపంలో వాటిని తీసుకొచ్చి వాటికేవో కొద్దిగా కర్మ ఉంటే ఆ కర్మ పరిపక్వం అయ్యేదాకా వాటిని సాకుతూ వాటికి రామనామస్మరణ దత్తనామస్మరణ నేర్పి ప్రేమతో సాకి ఆ తర్వాత తనతో పాటు వైకుంఠానికి పట్టుకెళ్ళాలనుకున్నారు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని చూడాలి. వాటి సేవలో మనం కూడా యథాశక్తిగా ఆర్థికంగా హార్దికంగా భాగస్వాములం కావాలి. వాటికి ఉన్న సద్బుద్ధి నేర్చుకోవాలి. ఒక్క క్షణం ఆయన లేకపోతే అవి ఎలా ఉండలేకపోతున్నాయో మనం కూడా స్వామి స్వామి అని నిద్రపోతున్నా, మెలకుగా ఉన్నా, తింటున్నా, తిరుగుతున్నా, సర్వకాల సర్వవస్థల్లో మన సర్వం ఆయనకి సమర్పించి చూడాలి, తలుచుకోవాలి. అప్పుడు ఆయనలో లీనమైపోతాం. అది తన్మయ భక్తి, చిన్మయ భక్తి. ఆ భక్తికి మనం గురి కావాలి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకే ఈ కోతులకి వెన్న పెడుతున్నాడు. ఎందుకంటే అవి నిజమైన కోతులు, మామూలు కోతులు కావు. ఆనాటి రాముడికి సాయం చేసిన రామసేన ఆ పరివారానికి సంబంధించిన కోతులు. అందుకే ఉట్టి మీద వెన్న తాను తినకుండా ఆ కోతులకు పెడుతున్నాడు. ఎంత కృతజ్ఞత అండి ఆ పరమాత్మకి. ఎప్పుడో ఓ అంగదుడో ఇంకోడో రాముడికి సాయం చేశారట. అందుకని ఆ వంశమునకు చెందిన కోతులకి ఇప్పుడు వెన్న పెట్టి రుణం తీర్చుకుంటున్నట్ట ఆయన. అందుకే భగవంతుడికి కృతజ్ఞ అని ఒక నామం ఉన్నది విష్ణు సహస్రనామంలో. కృతజ్ఞో మేధినీపతి. కృతజ్ఞ అంటే కృతము చేయబడినది, జ్ఞ గుర్తుపెట్టుకుంటాట. అంటే ఎవరైనా ఇంత ఉపకారం చేస్తే ఆ ఉపకారమును యావజ్జీవితం గుర్తుపెట్టుకుంటాడు గనక భగవంతుణ్ణి కృతజ్ఞుడు అన్నారు. రాముడి గురించి చెబుతూ రామాయణం ప్రారంభంలో ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అన్నారు. ఆయన ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు. రాముడు ఎవరైనా మంచినీళ్ళు ఇస్తే తన జీవితం అంతా ఇదిగో ఫలానా వాడు నాకు మంచినీళ్ళు ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు అని రోజూ చెప్పేవాట. ఏమిటి, ఒక ఇన్ని చుక్కలు మంచినీళ్ళు ఇస్తే. గుహుడు పడవ ఎక్కించుకుని గంగానది దాటిస్తే తన జీవితాంతం అంటే అవతారం సమాప్తం అయ్యేదాకా నాకు చాలా ఇష్టుడు గుహుడు, గుహుడు నన్ను పడవెక్కించుకుని గంగానది దాటించాడు, గంగ దాటించాడని రోజూ పొగిడేవాడు. మంచి అయితే గుర్తుపెట్టుకుంటాడు, తనకు ఎవరైనా ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుంటాడు, అపకారం మర్చిపోతాడు. అది రాముని గొప్పతనం. అందుకే ఆయన్ని భగవంతుడు అన్నారు, ఆయన్ని మహాత్ముడు అన్నారు. అటువంటి మహాత్ముడు గనక పరమాత్ముడు కోతులకి వెన్న పెట్టాడు. ఇది చూచింది యశోద, వెంటనే కొరడా కర్ర పుచ్చుకుంది. ఎరా, ఇంత పూర్వం అందరిళ్లల్లో వెన్న మేగడ లాగేశావని విన్నాను, ఇప్పుడు నా ఇంట్లో కూడా దొంగతనం మొదలు పెట్టావన్నమాట. ఈరోజు నిన్ను పట్టుకుంటాను, పట్టుకుని శిక్షిస్తాను, ఎక్కడికి పోతావు అని చేతిలో ఉన్న కొరడా కర్ర ఇలా జడిపించి వెంటబడింది. వెంటనే కృష్ణుడు చెంగున ఈ రోటి మీద నుంచి కిందకి దూకి ఒకటే పరుగు పెట్టడం మొదలుపెట్టాట. ఈ రోలు మీద ఉన్నవాడు దూకి పరిగెత్తడం మొదలెట్టాడు. గజ్జలు గల్లని మోయగ అజ్జలు దొక్కుటలు మాని అతి జవమున యోషి జనములు నగ తల్లియు తన పద్జంజను దేరనతడు పరువిడిన దీప. ఆయన పరిగెడుతూ ఉంటే కాళ్లకున్న గజ్జలు ఘల్లు ఘల్లు అని శబ్దం చేస్తున్నాయి. తల్లి వెంట వస్తోంది. ఆడవాళ్ళ చూశారు అక్కడ ఉన్నవాళ్ళంతా, వాళ్ళు పక్కపక్క నవ్వారు. 60 ఏళ్ళు దాటిన ముసలావిడ ఈవిడ. ఆయన చూస్తే 3 ఏళ్ల పిల్లాడు, 3 ఏళ్ల కుర్రవాడి వెనకాతల 63 ఏళ్ల ఆవిడ కర్ర పుచ్చుకుని పరిగెడుతోంది, పరుగు పందేలకు వెళ్ళింది. ఎలా పట్టుకుంటుందో అని పక్కపక్క నవ్వారు ఆడవాళ్ళు. ఆయన చెంగు చెంగున దూకి పరిగెత్తడం మొదలెట్టాడు. ఈ పరుగు పందెం చాలా చిత్రంగా ఉందండి. ఈ బుజ్జిబాబేమో చకచకచక పరిగెడుతున్నాడు, ఈ ముసలావిడ కూడా పట్టుదల విడిచిపెట్టకుండా పరిగెడుతోంది. నిన్ను పట్టుకుంటాను రోయ్, దొరకరా బాబు దొరకరా అంటోంది, ఆయన దొరుకుతాడా, అయినా పరిగెడుతోంది. పీటీ ఉష అశ్వనీనా చెప్ప, పీటీ ఉష అశ్వనీనా చెప్ప, ఒకళ్ళు వెనక ఒకళ్ళు పరిగెత్తారు చూడండి, అలా ఒకటే పరుగు పందెం అనమాట. ఇలా పరిగెడుతూ ఉండగా ఇక్కడ వ్యాసుడు ఏమన్నాడో తెలిసిన, సనక సనందనాది మహర్షులు వెంటపడి ఆయన్ని హృదయంలో పట్టుకోలేకపోయారు. నారదాది మహర్షులు ఆయనని బంధించలేకపోయారు భక్తితో కూడా. అటువంటి వాణ్ణి పరమాత్మని బంధిస్తాను పట్టుకుంటాను అని ఈ వెర్రి తల్లి వెంటపడింది. అసలు వెంటపడమే ఒక అదృష్టం, ఆయన ఎలా పట్టుకుంటుందో అంటాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఈ ఇంటికి 64 స్తంభాలు ఉన్నాయట, 84 స్తంభములు ఉన్నాయట. చౌరాసీ భవన్ అంటారు దాన్ని, 84 పిల్లర్స్. 84 స్తంభములు ఉన్న భవనములో ఈ కృష్ణుడు ఈ స్తంభం పక్క నుంచి ఆ స్తంభం పక్క నుంచి గిరికీలు కొడుతున్నాడు, డాష్లు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఈవిడేమో పాపం డాష్లు ఇస్తూ ఉంటే పరిగెత్తలేదు పాపం. మీకు తెలుస్తుంది కొంచెం రిటైర్ అయిన వాళ్ళకి పరిగెట్టేటప్పుడు, నా వెనకాతల పరిగెత్తండి చూపిస్తాను, నేను కృష్ణుణ్ణి మీరు వెనకాతల అమ్మమ్మల్లాగా. పరిగెత్తడం చాలా కష్టం, అందులో పరమాత్ముడితో పరిగెత్తడం. ఎలా ఉంది ఆ దృశ్యం, స్తంభాధికమ్ములు తనకు నడ్డం వైన ఇట్టట్టు చని పట్టని నివాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమారు సురుగుచు క్రేగంట చూచువాని. ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోవనేనని మునుముట్ట ఏడ్చువాని. కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని. కోడవారి పట్టుకొని వెర్రపించుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు అలిగి కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచి. స్తంభాలు అడ్డమవుతూ ఉంటే ఈ స్తంభం నుంచి ఆ స్తంభం నుంచి ఆయన జిగ్జాగ్గా పరిగెడుతున్నాడు. ఈవిడ కూడా పరిగెత్తి పట్టుకోలేకపోతోంది. ఈలోపు కృష్ణుడు, అమ్మా ఈ ఒక్కసారికి క్షమించు, ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యనే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఈ ఒక్కసారికి క్షమించే, ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యనే అని బతిమాలుకుంటున్నాడు. అసలే నల్లని ముఖం, పైగా వాళ్ళమ్మ కళ్ళకి కాటుక పెట్టింది. ఇప్పుడు ఈ కన్నీళ్లు కాటుకతో కలిసి కిందకి కారిపోతున్నాయట ముఖంలో నుంచి. ఈ కాటుక కన్నీరు దాన్ని ముఖమంతా పులిమేసుకున్నాడు. దాంతో ముఖం విచిత్రమైన నలుపు రంగులోకి వచ్చింది. కాటుక అలుముకున్న రంగు అన్నమాట. మధ్య మధ్యలో ఇలా దొంగ చూపులు చూస్తున్నట్ట, ఏ పక్కన నుంచి వస్తుందో ఏ పక్కన నుంచి వస్తుందో అమ్మ పట్టుకుంటుందేమో అని అటు ఇటు దొంగ చూపులు చూసుకుంటూ పరిగెడుతున్నట్ట. అలాంటి కృష్ణుడిని మొత్తం మీద కూడా పరిగెత్తి పరిగెత్తి, కృష్ణ దొరకరా బాబు నీకు పుణ్యం ఉంటుంది పట్టుకోలేకపోతున్నాను అంది. అనగానే జాలి వేసింది టైంకి, పోన్లే ఈ వెర్రి తల్లి నా వెంటబడి పట్టుకోవాలనుకుంటోంది, దొరకమని బతిమాలుతోంది, ఈ ఒక్కసారికి దొరుకుతాననుకుని పట్టుకో అమ్మ అన్నాడు. అను అన్నాడో లేదో టక్కుని దొరికేట ఆయన జబ్బ పట్టుకుంది ఆవిడ. నేను 5 ఏళ్ల నుంచి పురాణం చెబుతాను చెబుతానని పట్టుకుంటే ఇప్పటికి నాకు ఆయన దొరికినట్టుగా. ఎప్పుడో స్వామీజీ ఒకసారి భాగవతం చెప్పండి అని మాట వరుసకు అన్నట్టుగా అన్నారు ఆయన. ఎప్పుడు కూడా ఆయన అన్నారంటే అంతరాంతరాల్లోంచి ఆ భగవంతుని యొక్క అనుజ్ఞం ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి నేను వచ్చినప్పుడల్లా స్వామీజీ భాగవత సప్తాహం అన్నారో అనేవాడిని. ఆయన నవ్వేవారు ఊరుకునేవారు. పట్టుకోవడం కష్టం కదా. ఈ 5 ఏళ్ళు నేను యశోద ఆయన వెంటబడ్డట్టుగా, కృష్ణుడు వెంటబడ్డట్టుగా ఆయన వెంటబడ్డారు. ఆయన పరిగెత్తారు పరిగెత్తారు దొరికారు మొత్తం మీద. ఏమైతేనే మొత్తం మీద ఇప్పటికీ 5 ఏళ్ల తర్వాత ఆ కృష్ణుడిని పట్టుకోగలిగాం. 5 ఏళ్లకైనా పట్టుకున్నాం, సంతోషించండి. కొంతమంది యావజ్జీవితం వెంటబడినా దొరకడా పరమాత్ముడు. పట్టుకోవడానికి చాలా ప్రయత్నించాలి. భక్తి కిన్న కరోతి, భక్తి ఏమి చెయ్యదు అంటే భక్తి ఏదైనా చేస్తుంది. భక్తికి దొరికినట్టు ఎవరికి దొరకడు ఆయన. అందుకే తల్లికి దొరికాడు. దొరకగానే ఆవిడ పట్టుకుంది, చేతిలో కొరడా కర్రలా జడిపించింది. కానీ ఆ ముఖం చూసి, ఆ కృష్ణుడి ముఖం చూచి, ఆ అందాల ముఖం చూచి కొట్టలేక కర్ర కింద పారేసింది. నేను నిన్ను చూస్తూ చూస్తూ కొట్టలేనురా, నా బలహీనత నీకు తెలుసు, అందుకే ఏడిపిస్తున్నావురా నాయన అంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, వీడేమో పాడైపోతున్నాడు, వెన్న తింటాడు, తిన్నాక తిన్నగా ఉండక కుండలు పగలగొడతాడు, ఎలా వీడితో పడ్డాం. ఈ పిల్లవాడిని పిల్లవాడు కదా, వీడే బాగుపడతాడు అని ఊరుకుంటే పాడైపోతాడేమో. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు మందలించి దారిలో పెట్టాలి, పెట్టకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక దుండగులవుతారని పెద్దలు చెబుతారు. కాబట్టి వీడిని కొట్టనా, కొడదామా అంటే లేక 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 60 ఏళ్ళు వచ్చాక పుట్టాడు ఒక కొడుకు, ఎలా కొట్టగలుగుతాను. పోని ఇంట్లో పడుండరా అంటే చొచ్చి చూడనిదొక్క చోటు లేదు, ఈయన వెళ్ళని చోటు లేదు, అన్ని చోట్ల ఈయన ఉంటాడు. ఇదేం విచిత్రమో, ఈ ఇంట్లో ఆ ఇంట్లో అక్కడ ఇక్కడ ఈ స్తంభం వెనకాతల ఆ కుర్చీ వెనకాతల అన్ని చోట్ల తానే ఉంటాడు. ఎలా ఉంటాడో తెలియదు. తనను గురించి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననే భయము లేదు, భీతి ఎరగడు. వీణ్ణి పట్టుకుని శాస్తి చెయ్యడం ఎలాగా. లాలనమున బహుదోషము లోలింబ్రాపించు, తాడనోపాయములన్ చాలగుణంబులు కలుగును బాలురకును తాడనంబ పథ్యంబరయన్. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొట్టాలి, తిట్టాలి, ఏదో రకంగా దారిలో పెట్టాలి. గారం ఎక్కువ చేస్తే పిల్లలు మారాన్ చేస్తారు, పాడైపోతారు. కాబట్టి వీడిని కొట్టడమే ధర్మం, కానీ కొట్టలేను. ఇప్పుడు ఏం చెయ్యాలి, కొట్టలేనప్పుడు పిల్లల్ని కట్టేస్తే ఇంకెక్కడికి కదలకుండా పడి ఉంటారు, ఇంకెప్పుడు ఇలాంటి అల్లరి పని చెయ్యడు. కాబట్టి వీడిని పట్టుకుని ఇక్కడున్న రోటికి కట్టేద్దాం అనుకున్నది. ఆ పక్కన పూర్వం రోళ్ళని ఉండేవిలండి, ఇప్పుడు మిషన్లు వచ్చాక రోలు లేదు, తిరగలేదు, అన్ని యంత్రాలు. కానీ పూర్వం దొడ్లో రోలు ఉండేది, ఆ రోట్లో పిండి గిండి అన్నీ కూడా దంచేవారు. ఆ రోలు దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఏమంది, నాయన ఈ పూట నిన్ను ఈ రోటి కట్టి శిక్షిస్తున్నాను, ఎందుకో తెలుసిన నీ అల్లరి తట్టుకోలేక. అని ఇక్కడ ఆవిడ తిట్టింది. ఆ తిట్లు కొంచెం జాగ్రత్తగా విందాం. తోయంబులివియని తొలగక జొచ్చదు, ఇవి నీళ్లు, ఈ నీళ్లల్లోకి వెళ్ళొద్దు అంటే ఎప్పుడు నీళ్లలో పడి ఉంటాను, నేను ఈత్తు కొడతాను, నేను చేపని అంటావు, నువ్వు నిజంగా చేప పెట్టరా అంది. అంటే ఏమిటి, మత్స్యావతారం. ధరలవుగట్టయిన ధరల నెత్త. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కొండ ఉందిట, ఆ కొండ దగ్గరికి వెళ్ళి కింద వీపు పెట్టి ఈ కొండెత్తద్దా ఈ కొండెత్తద్దా అంటావు. నువ్వు చూస్తే ఎంత ఉంటావు, కొండ కింద వీపు పెట్టి కొండెత్తుతావట్రా, నువ్వు నిజంగా కొండెత్తగలవట్రా అంది. అంటే ఇందులో ఈ తిట్లు ఏం కనబడుతుంది, ఈ మందలింపులో కోరమ అవతారం కనబడుతుంది. మంటితో ఆటలు మానవు, మట్టితో ఆడద్దంటే వినిపించుకోకుండా మట్టిని పైకెత్తుతా మట్టిని పైకెత్తుతా అని మట్టితో ఆటలాడతావు. మట్టిని పైకెత్తిన అవతారం వరాహావతారం. అంటే ఇందులో వరాహావతారం కనబడుతుంది. ఉన్నత స్తంభం లోపబోయదు, వాళ్ళ ఇంట్లో స్తంభాలు ఉన్నాయి, అప్పుడప్పుడు ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఊపి ఈ స్తంభం పగలగొట్టుకొని రావద్దా అమ్మా ఇందులోంచి అంటట. నువ్వేమన్నా నరసింహస్వామి అనుకుంటున్నావు ఏమిట్రా, ఆ స్తంభం పగలగొట్టి అంది. అంటే తిట్లో కూడా నరసింహావతారం కనపడింది. అన్యుల అల్పంబులడు గంగ బారెదు, ఎవడో పనికి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి చిన్ని చిన్ని వస్తువులు అడుగుతాట, గుండు సూదులు లేకపోతే చెళ్ల పెంకులు అడుగుతావు. అల్పమైన వస్తువులు చిన్న చిన్న వస్తువులు ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యిలా పెట్టి యాచిస్తావేమిట్రా అంది. అంటే వామన అవతారం, అల్పమైన వస్తువులు అడిగిన అవతారం వామన అవతారం. మూడే మూడు అడుగులు అడిగాడుగా మరి. అందువల్ల రాచ వేటల చాల రవ్వ తెచ్చదు, అప్పుడప్పుడు గొడ్డలు పుచ్చుకుని రాచవేట చేస్తాను అంటే క్షత్రియ సంహారం చేస్తానంటావు, ఇదేం అన్యాయం రా అంటుంది. అంటే పరశురాముడు అనమాట. క్షత్రియ రుధిరమయే జగదప గత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే అని అందంగా జయదేవుడు రాస్తాడు. మంచి గండరగొడ్డలు ఒకటి పుచ్చుకుని పాపాత్ములైన రాజులను 3 ఏళ్ళు 21 పర్యాయములు సంహరించి ఈ రక్తంతో సమంత పంచకం అని 5 మడుగులు ఏర్పాటు చేసి తద్వారా ఈ భూమి మీద దుష్ట శిక్షణాన్ని చేసిన మహానుభావుడివి, భృగురాముడివి అయ్యావు. ఇప్పుడు ఆవిడేమంటోంది, రాచవేటలతో అపఖ్యాతి తస్తావేమిట్రా అంది. అంటే పరశురామవతారాన్ని గుర్తుకు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఏమన్నది, నీళ్లకు నడ్డంబు గట్టెదు అంది. నీళ్ల దగ్గరికి వెళ్ళి అందులో ఇసక రాళ్ళు చెట్లు వేసి ఈ యమునా నదికి వారధి కడతాను వంతెన కడతానంటావు, నీళ్లకు అడ్డం కట్టడం ఏట్రా వంతెన కట్టడం ఏట్రా అంది. అంటే రామావతారం అనమాట. ఆ తర్వాత ముసలివై హరివృత్తి మొనయజూచదు, రోకలోటి పుచ్చుకుని, ముసలము అంటే రోకలి, రోకలి పట్టుకున్నవాడిని ముసలి అంటారు. మన వాళ్ళు ముసలి అంటే ముసలాళ్ళు అనుకుంటారు సుమా. ముసలి అనే సంస్కృత శబ్దమునకు ముసలము, రోకలి ధరించువాడు. అప్పుడప్పుడు రోకలి పుచ్చుకుని అటు ఇటు తిరుగుతావు, అంటే బలరామావతారం. ఆ తర్వాత అంబరంబు మొలకు అడుగవు బట్లిప్పు తిరుగుతావు, చెయ్యిలా పెడతావు, సత్యం అహింస అంటావు. అంటే వస్త్రం లేని అవతారం, సత్యాహింసలతో కూడినది బుద్ధావతారం. నువ్వేమన్నా బుద్ధుడు విట్రా, బుద్ధిగా ఉండమంటే. ఇంకా కల్కితనములేల పుత్ర, ఇక్కడుంది కొసమెరుపు, ఇవన్నీ ఒక ఎత్తు. ఇక్కడ మహాకవితపై ఇలాంటి ప్రయోగం చేయలేడు. కల్కితనము అంటే జ్ఞానతనము అని అర్థం. స్కిల్డ్ పెర్సన్ అని కల్కితనము కలిగిన వాడు అంటారు, మంచి నైపుణ్యం కలిగిన వాడు అని అర్థం. నీకు నైపుణ్యం ఉందిట్రా, నిజంగా ఈ పనులు చేసేటప్పుడు ఎంత నిపుణుడివా అని ఒక అర్థం. కల్కి అంటే స్త్రీ అని కూడా అర్థం. తెలుగులో కలికి, కల్కి అంటే స్త్రీ, మోహిని అని ఒక అర్థం. ఇంకో అర్థం ఏమిటి, కల్కి అవతారం, భవిష్యత్తులో కల్కిగా మారబోతున్నావు. ఇన్ని అర్థములు వచ్చేలాగా ఆఖరి పాదంలో ఇంకా కలికితనములు ఎందుకురా, నిన్ను వంప వ్రాల్ప నే నేరనడియో, నీవిటు క్రిందు మీదు నెరుగకునికి నిన్ను పట్టుకుని శిక్షించలేననుకుంటున్నావా, నీకే ఇన్ని తెలివితేటలుంటే, నీకే ఇంత చాకచక్యం ఉంటే, మీ అమ్మని రాయ్ నీకు ఈ బాడీ ఇచ్చిన అమ్మని, నీకంటే నాకు తెలివితేటలుంటాయి అని దెప్పింది. అసలు భాగవతంలో కృష్ణుణ్ణి ఎవరు దెప్పినా ఆ దెప్పుళ్ళన్నీ ఆయనకు అవతారములుగా గుణములుగా మారిపోతాయి. మనం భగవంతుణ్ణి తిట్టాలని ప్రయత్నించినా తిట్టవదట, ఆయనకి అది స్తుతియే అవుతుంది. నింద స్తుతులకు ఆయన సమానుడైనా, ఎవరైనా తెలియక స్తోత్రం చేసినట్టే అవుతుంది నిందించాలనుకున్నా. దీనికి ఏమని పేరు? వ్యాజస్తుతి అంటారు. వ్యాజస్తుతిర్ముఖే నింద, వ్యాజస్తుతి అని కావ్యములలో ఉండేది. ఇది పైకి తిట్టినట్టు కనపడుతుంది, కానీ లోపలేముంటుంది? స్తోత్రం ఉంటుంది. తిట్టు కింద కనపడుతూ స్తోత్రం ఉంటే దానిని వ్యాజస్తుతి అంటారన్నమాట. అలా ఆవిడ స్తోత్రం చేసి ఇప్పుడు ఆ కుర్రవాణ్ణి పట్టుకొచ్చింది, రోటికి కట్టింది. నిజంగా ఆయన రోటికి కట్టగలదా ఆవిడ? కట్టింది. ఎందుకు కట్టిందో చెప్పారు. ఆవిడ పరమభక్తురాలు కనుక ఆయన చిక్కడు క్రతువుల వ్రతముల యజ్ఞములకు దొరకడు, వ్రతములకు దొరకడు, చిక్కడు శౌచములకు దానశీలతకు నిత్యం స్నానములు జపములు చేసినా దొరకడు, దానములు చేసినా దొరకడు. మరి దేనికి దొరుకుతాడు? భక్తికి చిక్కిన క్రియ అచ్చుతుండు సిద్ధము సుండి. భక్తికి దొరికినట్టు ఎవరికీ దొరకట్ట, ఆయన భక్తులకు మాత్రం తొందరగా దొరుకుతట. జ్ఞానులచే, మౌనులచే, దానులచే, యోగ సంవిధానుల చేతం పూని నిబద్ధుండగునే భూనాథుడు భక్తియుతుల చేతం బోలెన్. నిత్యము దానములు చేసిన వాళ్ళకి, నిత్యము జ్ఞానోపాసన చేసిన వాళ్ళకి, జ్ఞాన మార్గంలో నడుచుకునే వాళ్ళకి, దానములు చేసిన వాళ్ళకి, మునులకు ఎవ్వరికీ దొరకడాయన, కేవలం భక్తులకు దొరికినట్టుగా శ్రీనాథుడు లక్ష్మీవల్లభుడు ఇంకెవ్వరికీ దొరకడు. ఈ గోపిక ఎంత అదృష్టవంతురాలు అన్నారు భాగవతంలో. ఎందువల్లట? పక్కనే ఉంటాటెప్పుడు ఎవరు? శివుడు. సంగడి దిరిగడి శంభుడు అంగాశ్రయైన సిరియు ఆత్మజుడై ఉప్పొంగిడి పద్మజుడును గోపాలాంగన క్రియ కరుణ పడయరు అఖిలేశ్వరు చేన్. నేను నీ మిత్రుణ్ణి అంటూ ఎప్పుడూ పక్కనే ఉంటాడు శివుడు. ఆ శివుడికి విష్ణువుని కట్టే భాగ్యం దొరకలేదు. ఏమండి, నేను మీ ఆవిడండి, మీ వక్షస్థలం మీదే ఉంటానండి అని ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుందిట లక్ష్మి. లక్ష్మీదేవి కూడా ఆయన ఎప్పుడు కట్టలేకపోయిందిట. శివుడు కట్టలేకపోయాడు, లక్ష్మి కట్టలేకపోయింది. వీళ్ళిద్దరూ కట్టలేకపోయినా కట్టే శక్తి ఇంకొకడికి ఉంటుందండో, అది పిల్లలకి. పిల్లల ముందు ఎంత గొప్పడైనా ఓడిపోతాడు. బొడ్డులో ఉన్న తామర పువ్వులోంచి పుట్టిన నీ బిడ్డని నేను నీకు ఆత్మీయుణ్ణి అని నిత్యం విర్రవీగే పద్మజుడు బ్రహ్మ కూడా కట్టలేకపోయాట. ఇవాళ వాళ్ళెవరికీ దక్కని ప్రేమ, వాళ్ళెవరికీ దక్కని భాగ్యం కేవలం ఒక గోపాలాంగనికి, యశోదకి దక్కింది. ఆహా, ఆవిడ తపస్సే తపస్సు, ఆవిడ పుణ్యమే పుణ్యం, ఆవిడ భాగ్యమే భాగ్యం. యశోదకి వచ్చిన భాగ్యం ఇంకెవరికీ రాలేదు.